ప్రేమ స్వరూపులారా. మై లైఫ్ ఈజ్ మై మెసేజ్ అంటుంటాను.
భగవాన్ సేస్ మై లైఫ్ ఈజ్ మై మెసేజ్.
ఓం శ్రీ సాయిరాం. లవ్ టు లవ్ కార్యక్రమం ద్వారా శ్రావ్యమైన పాటలతో స్వామి ప్రేమతత్వాన్ని మనందరికీ ఎంతో చక్కగా అందించిన బ్రదర్ చందు విజయ్ కి ధన్యవాదాలు. మీరు ప్రస్తుతం రేడియో సాయి ప్రతి గురువారం ప్రశాంతి నిలయం నుండి అందిస్తున్న ప్రత్యక్ష ప్రసారాలను వింటున్నారు. మరికొద్ది క్షణాల్లో మీరు రేడియో సాయి తెలుగు ప్రత్యక్ష కార్యక్రమాలను వింటారు. అంతవరకు రేడియో సాయి గ్లోబల్ హార్మనీకి ట్యూనై ఉండండి.
దయానిధిం సనాతన సారథిం సుందర రూపిణం మంగళం ముక్తి
త్వమేవ మాతా చ పితా త్వమేవ త్వమేవ బంధుశ్చ సఖా త్వమేవ త్వమేవ విద్యా ద్రవిణం త్వమేవ త్వమేవ సర్వం మమ దేవదేవ శ్రీ సాయిదేవ. తల్లి తండ్రి గురువు దైవం సర్వం తానై నిస్వార్థ సేవయే తన ఆయుధంగా చేసుకుని మానవుని మాధవునిగా మలచడానికి ఎంతో దయతో దివి నుండి భువికి దిగివచ్చిన కలియుగ చక్రవర్తి భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి దివ్య పాద పద్మముల చెంత శతకోటి ప్రణామాలు సమర్పిస్తూ ఆ ప్రేమస్వరూపుడైన సాయి భగవానుడిని అడియాడిన శాంతిధామమైన ప్రశాంతి నిలయానికి శ్రోతలందరినీ ఎంతో ప్రేమతో ఆహ్వానిస్తున్నాము. మీరు ప్రస్తుతం రేడియో సాయి తెలుగు ప్రత్యక్ష ప్రసారాలను వింటున్నారు. ఈనాటి తెలుగు ప్రసారాలలో రేడియో సాయి తెలుగు బృందం నుండి శ్రీ సత్యసాయి దివ్య సందేశ ఝరి కార్యక్రమాన్ని మీకు అందించడానికి వచ్చింది సాయి ప్రసాద్. భాగవతము వింటే బాగవుతాము, భక్తి జ్ఞాన వైరాగ్య తత్వముక్తి సాధనము అని మన స్వామి ఎంతో చక్కగా బోధించారు. ఆ భాగవత సారాన్ని మనకు అందించడానికి భాగవత వాహిని అన్న గ్రంథాన్ని కూడా ప్రసాదించారు. ఆ భాగవత వాహిని ఆధారంగా ఈనాటి మన శ్రీ సత్యసాయి దివ్య సందేశ ఝరి కార్యక్రమంలో భాగవత వైశిష్ట్యం అన్న అంశంపై స్వామి చిరకాల భక్తురాలైన శ్రీమతి సాయి ప్రసన్న గారు అందించిన ప్రసంగాన్ని ఇప్పుడు మనం విందాం. చివరిలో స్వామి విద్యార్థులు గానం చేసిన ఒక మధురమైన పాటతో మన కార్యక్రమాన్ని ముగించుకుంటాం.
సుదీర్ఘ సుండాగ్ర సితారవిందం కరారవిందే వినివేశయంతం ప్రశాంతి సౌధస్య ముఖే వసంతం మహాగణేశం మనసా స్మరామి. సర్వదేవతాతీత స్వరూపులైన భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య శ్రీ చరణారవిందాలకు అనేకానేక ప్రణామాలు. స్వామి అనేక వాహినులు రచించారు. సత్యసాయి సాహిత్యంలో ముందుగా జ్ఞాపకానికి వచ్చేది ఎవరికైనా వాహిని, విద్యావాహిని, లీలా కైవల్య వాహిని, రామకథా రసవాహిని, భాగవత వాహిని, ఉపనిషద్ వాహిని, సూత్రవాహిని, ఇలా అనేకమైన వాహినులు. వీటికి వాహిని అని ఎందుకు పేరు పెట్టారు? దీనికి స్వామి వంశమే రత్నాకర వంశం కదా, రత్నాకరం అంటే మహాసముద్రం, ఎల్లలు లేని సముద్రం, చెలియల కట్టలు లేని సముద్రం. కానీ వాహిని అని ఎందుకు పేరు పెట్టారు అంటే, వాహినికి ఒక అద్భుతమైన విశేషం ఉంది. అది ఒక చోట పుట్టి అనేకానేక మార్గాల్లో ప్రయాణం చేసి ఆ మార్గంలో ఉన్న మంచి మంచి వాటన్నిటినీ కూడా తనలో కలుపుకుంటూ ఎలాంటి అడ్డంకులు ఎదురైనా ఎలాంటి అవరోధాలు ఎదురైనప్పటికీ కూడా వాటిని ఏమాత్రము పట్టించుకోకుండా ముందుకు సాగుతూ వెళ్లి సముద్రంలో కలవడానికి తపన పడుతూ ఉంటుంది. అయితే ఇక్కడ స్వామివారు దీనికి వాహిని అని ఎందుకు పేరు పెట్టారంటే, సనాతన ధర్మంలో సనాతన సంస్కృతిలో మన వాంగ్మయం అంతా కూడా ముద్రణకి నూచుకొని దాన్ని ఇతరులు చదువుకొని అర్థం చేసుకునే విధానం మన సంస్కృతిలో లేదు. అది పరంపరానుగతంగా ఒకరి నుండి మరొకరికి వినికిడి ద్వారా వెళ్లవలసిన ఒక చక్కని విధానమే మన సంస్కృతిలో పొందుపరచబడింది. అందుకే నిరంతరం ప్రవాహం గలది, నిరంతరము కూడా తన ఉనికిని చాటుకుంటూ అన్ని అడ్డంకుల్ని దాటుకుంటూ చేరవలసిన గమ్యానికి చేర్చేది దానికి ఏదైతే ఉందో దానికి వాహిని అని పేరు. అందుకే స్వామివారి సమస్త వాంగ్మయము కూడా వారి సాహిత్యానికి అంతటికి కూడా ముఖ్య సాహిత్యానికి అంతటికి కూడా వాహిని అని పేరు పెట్టారు. అదేవిధంగా ఈ భాగవత వాహిని అన్నారు స్వామి. అయితే వ్యాస మహర్షి తన గ్రంథ ఆరంభంలోనే సంస్కృత భాగవతంలో ఏం చెప్పాడు ఆయన అంటే, నిగమకల్ప తరోర్గళితం ఫలం సుఖముఖాం అమృతద్రవ సంమితం పిపత భాగవతం రసం రసమాలయం ముహురహో రసిక భువి భావుకా అన్నాడంటే, ఈ భాగవతం అనేది ఒక వేద సారం. వేదం అందరికీ తెలిసిన విషయమే. కర్మకాండని జ్ఞానకాండని కూడా ఉద్దేశించి ఆ రెండు ప్రతిపాదించి అందులో బీజప్రాయంగా ఇచ్చినవి పురాణాలు దాన్ని విస్తరించి మనకి విషయాన్ని గ్రాహ్యం అయ్యేలాగా అందించిన వాడు వ్యాసుడు. అటు వేదాన్ని విభజించిన వాడు వ్యాసుడే, ఇటు సమస్త అష్టాదశ పురాణాలని వాటిలో ఉన్న సారాన్ని వేదసారాన్ని పంచమ వేదంగా మహాభారతంగా అందించిన వాడు వ్యాసుడే. అటువంటి వ్యాసుడు ఏమంటున్నాడంటే, ఈ భాగవతం అంతా ఒక వేదసారం అనుకుంటే సుఖమహర్షి అనే ఆ ముఖం నుండి అమృతమయమై ఒక సుధారసమై వెలువడినటువంటి పట్టు ఏదైతే ఉందో అది ఈ భాగవతం. ఆ పరమాత్మ యందు ఆ శక్తి గల జిజ్ఞాసులు ఎవరైనా కూడా ఆ పరమాత్మ తత్వాన్ని పుష్కలంగా కలిగి ఉంటే ఈ భాగవతాన్ని నిరంతరం ఆస్వాదించవచ్చు అని ఒక చక్కని శ్లోకంతో అతడు ఆరంభించాడు. అంటే ఇదంతా ఇంకా ప్రథమ స్కంధంలో కాదు, కేవలం గ్రంథ పరిచయం భాగవత వైశిష్ట్యం చెప్తూ దాన్నే పోతన గారు, వేదకల్ప వృక్ష విగిళితమై సుఖముఖ సుధాద్రవమునన్ మొనసియున్న భాగవత పురాణ ఫల రసాస్వాదన పదవి గనుడు రసిక భావ విధులు అని ఆయన తెలియించారు. అలాంటి విశేషమైన భాగవతాన్ని ఈ రోజు మనందరం కూడా ఇక్కడ వినడానికి, నేను కూడా మీతో పాటు వినడానికి కేవలం ఒక శరణాగత భావంతో ఏది నోటి నుండి ఆయన పలికిస్తే అది మీకు అందిస్తూ నేను కూడా నా ఈ శ్రవణేంద్రియాల ద్వారా దానిని జుర్రుకునే ప్రయత్నం చేస్తూ ముందుకు సాగుదాం. అలాంటి భాగవతాన్ని కల్పవృక్షంతో పోలుస్తూ భాగవత తత్వాన్ని పోతన గారు ఎలా చెప్పారు, లలిత స్కంధము కృష్ణమూలము సుఖాలాపాభిరామంబు మంజులతా శోభితమున్ సువర్ణ సుమనస్సుమనస్స జ్ఞేయము సుందరోజ్వల వృత్తంబు మహాఫలంబు విమల వ్యాసాల వాలంబునై వెలయున్ భాగవతాఖ్య కల్పతరు ఉర్విన్ సద్విజశ్రేయమున్ అన్నారు. అంటే ఈ లలిత స్కంధాలు కలిగిన ఒక కల్పవృక్షం, దానికి మూలం ఏమిటి అంటే కృష్ణ మూలము, అంటే కృష్ణుడే సాక్షాత్తు మూలము, కృష్ణస్తు భగవాన్ స్వయం అన్న ఒక మూల మంత్రం మీద, మూల సూత్రం మీద ఈ భాగవతము అనే మహాకల్పవృక్షం ఎదిగింది. ఆ కల్పవృక్షం ఇలా ఇచ్చే ఫలాల్ని ఏమిటా ఫలాలు అంటే, ఇందాక చెప్పుకున్నాం ఉపనిషత్ సారము, వేదం చివర భాగాలైన వేదాంతము, వేదాంతం యొక్క ప్రతిపాదన ఏమిటి, వేదాంత గమ్యము ఏమిటి అంటే ముక్తి ప్రధానమైనది. అయితే ఆ ముక్తి అంత సులభంగా వస్తుందా అంటే, స్వామి చెప్పారు ఎన్నోసార్లు, భాగవతము అంటే భక్తితో ఆరంభమై ముక్తికి ఒక కరదీపికలా వ్యవహరించేది ఏదైతే ఉందో అదే భాగవతము. భాగవతం చదివితే ఏమవుతామంటే బాగవుతాం. బాగవడము అంటే ఇంతకు ముందు బాగులేమా అని కాదు, ఇంతకు ముందు బాగున్నాం కాబట్టి మనుష్య జన్మం ఎత్తవలసి వచ్చింది. 84 లక్షల జీవరాశుల్లోని కేవలం జంతువునాం నరజన్మ దుర్లభం, ఎందుకంటే మిగిలిన అన్ని జంతుజాలానికి 83,99,999 మిగిలిన జీవరాశులన్నిటికీ కూడా ఈ ఆహార నిద్రా భయమైధునాని సామాన్యమేతత్ పశుభిర్ నరాణం, ఇవన్నీ కూడా నరులకు సమానంగా అవన్నీ కూడా అనుభవిస్తూనే ఉంటాయి. కానీ నరుణ్ణి విశేషంగా పెట్టింది ఏది అంటే మనుష్యత్వం ముముక్షత్వం మహాపురుష సంశ్రయ. ఈ మనుష్యత్వం గాని ముముక్షత్వం అంటే మోక్షాపేక్ష గాని ఇక మహాపురుషుల సంశ్రయం అంటే భగవాన్ సత్యసాయి బాబా వారి శ్రీచరణాలని ఆశ్రయించే సంస్కారం కేవలం ఒక జన్మ జన్మ సంపర్కం వల్ల సంస్కారం వల్ల వస్తుందే తప్ప అన్య విధంగా రాదు అని చెప్తూ ఈ ముక్తికి దారితీసేది ఏది అంటే భక్తి అని చెప్పాడు. ఇదే మనకి రామాయణంలో కూడా విభీషణుడు అది ఆధ్యాత్మ రామాయణంలో విభీషణుడు రావణుడికి ఉపదేశించిన సమయంలో చెప్పినట్టుగా మనకి శ్లోకం ఉంది. భక్తి ఈ జ్ఞానానికి కూడా జనయిత్రి లాంటిదట, అదేవిధంగా ముక్తికి కూడా ఆమె తల్లి లాంటిది. భక్తి వల్లనే ఈ జ్ఞానం గాని ముక్తి గాని వైరాగ్యం గాని తత్వం గాని తత్వం బోధపడడం గాని తెలుస్తుంది అని చెప్తూ ఆది శంకరాచార్యులు వారు వివేక చూడమణిలో ఏం చెప్పారు, స్వస్వరూపానుసంధానం భక్తిరేవ గరీయసి. అంటే అసలు భక్తి అంటే ఏమిటి అంటే స్వస్వరూప అనుసంధానం, తనతో తాను కూడి ఉండడం ఏదైతే ఉందో అంటే తనలో ఉన్న భగవంతుణ్ణి చేరుకోవడం, భగవంతుణ్ణిలోనే ఉన్నారు. ఇది స్వామి మన చెవుల తుప్పు వదిలేలాగా మరొక 1000 మరొక 1000 కోట్ల జన్మల వరకు మనకు గుర్తుండిపోయేలాగా ప్రతి ఉపన్యాస ఆరంభంలో కూడా ప్రేమ స్వరూపులారా అంటూ దివ్యాత్మ స్వరూపులారా అంటూ ఒక కొరడా జలిపించినట్టుగా ఒక విషయం ఒక అద్భుతమైన అమూల్యమైన విషయం జ్ఞాపకానికి తెస్తున్నట్టుగా ప్రతి దివ్యోపన్యాసారంభంలో కూడా స్వామీజీ మనకు చెప్తూనే ఉన్నారు. అలాంటి స్వస్వరూపాన్ని అనుసంధానం చేసుకుంటే ఈ భక్తి అనేది పెంపొందించుకోవాలి. అసలు పూర్తిగా భాగవతం యొక్క విశేషం ఏమిటి అంటే ఈ ఋషులు మునువులు దేవతలు అందరూ కూడా ముక్తి సముపార్జనకే పాకులాడుతూ ఉంటారట. అందుకే భాగవతాన్ని ఎన్నుకున్నారు. అసలు భాగవత విశిష్టత తెలియాలి అంటే భాగవత కథారంభంలో ఉన్న సన్నివేశం మనకి తెలియాలి. నైమిషారణ్యంలో కొన్ని వేల సంవత్సరాలు సత్రయాగం చేస్తున్నారట ఈ మునులందరూ కూడా కూర్చొని చేస్తున్నప్పుడు అక్కడికి రోమహర్షణుడు అంటే రోమహర్షణుడు కుమారుడైన సూతుడు వచ్చి వాళ్ళందరినీ దేనికి ఈ సత్రయాగం చేస్తున్నారంటే మోక్షాపేక్షతో భగవద్ దర్శనార్థం మేము చేస్తున్నాము అని అడిగి ఇక రాబోతున్నది కలియుగం కదా అని చక్కగా ఈ కలియుగంలో ఉండే మానవుల క్వాలిఫికేషన్స్ అన్ని అర్హతలన్నీ ఏకరవ పెట్టారు. ఇదికి ఏమిటా క్వాలిఫికేషన్స్ అంటే అల్పబుద్ధులు మందమతులు అల్పాయుష్కులు ఎటువంటి సత్కర్మలు ఆచరించే ఆసక్తి ఇంచుక కూడా కలుగని వారు లఘు ఐశ్వర్యవంతులు అంటే చాలా తక్కువ డబ్బు కలవాడు లోభత్వం కామం ఇవన్నీ క్రోధం ఇత్యాదులన్నీ ఈ అరిషడ్ వర్గాలతో సతమతమయ్యే ఈ కలియుగ వాసులకు ఏది తరణోపాయము వీళ్లు తరించే మార్గం ఏది అని అడిగినప్పుడు సూతుడు వీళ్లు తరించడానికి ఏకైక మార్గం భాగవత శ్రవణము అని చెప్పాడట. భాగవత శ్రవణానికి ఎందుకంత విశిష్టత అంటే ఒకసారి శ్రీకృష్ణ పరమాత్మ నిర్యాణ సమయంలో ఉద్ధవుడు దగ్గరే ఉన్నట్ట. ఉద్ధవుడు దగ్గరే ఉన్నప్పుడు కృష్ణుడు అడుగుతాడు, ఉద్ధవుడు అడుగుతాడు వీళ్ళు అడిగిన ప్రశ్నే కృష్ణుని అడుగుతారు ఏమిటి ఈ కలిలో ఈ జనులు ఇలాంటి వాళ్లు కదా వీళ్ళు ధరించడానికి తరణోపాయం ఏమిటి అంటే భాగవతాన్ని చూస్తూ అంటే భాగవత గ్రంథ రూపంలో ఉందని కాదు నా ఉద్దేశం, ఈ జరిగిన కథంతా కృష్ణ లీలామృతం కృష్ణ రూప లావణ్య గుణ విశేషాలు ఆ ప్రభావంతో కూడి ఉన్న ఆ భాగవతం ఏదైతే ఉందో నేను దీనిలో ప్రవేశిస్తున్నాను నా శక్తిని తేజస్సుని నా యుక్తిని నా ప్రభావాన్ని దివ్యత్వాన్ని అన్నింటినీ కూడా భాగవతంలో ప్రవేశపెడుతున్నాను. కాబట్టి ఎక్కడైతే భాగవత సప్తాహ కార్యక్రమం నిర్వహింపబడుతుందో ఎక్కడైతే శ్రోతలు జిజ్ఞాసులై శ్రవణానందానుభూతిని పొందుతారో అలాంటి వారి అన్ని చోట్ల అలాంటి ప్రాంగణాల్లో అలాంటి స్థలాల్లో నేను నివసిస్తూ ఉంటాను అని కృష్ణుడు చెప్పాడు. శ్రవణం గురించి చెప్తూ భాగవత శ్రవణం గురించి చెప్తూ అది ఎంత గొప్ప మార్గం అంటే ఒకసారి పృథు చక్రవర్తి భగవంతుణ్ణి వేడుకున్నట్ట, నాకు ముక్తి వద్దు మోక్షము వద్దు రాజ్యము వద్దు ఐశ్వర్యము వద్దు, నువ్వు ముక్తి ఇస్తానన్నా కూడా నాకు అవసరం లేదు, అమితమైన భక్తిని ప్రసాదించు, అదే విధంగా నీ భక్తులు చేసే లీలా గుణ విశేషాలని నేను నిరంతరం కూడా వినేలాగా 1000 చెవుల వినికిడి శక్తిని మాత్రం నాకు ప్రసాదించు అని కోరుకున్నట్ట పృథు చక్రవర్తి. కాబట్టి భగవంతుని లీలలు వినడము అంటే అంత పారవశ్యం ఉండాలి అంత యోగ్యత ఉండాలి. స్వామి ఆ 95లో చెప్పిన దివ్యోపన్యాసాల్లో ప్రారంభోపన్యాసంలో భాగవతం ఎవరు పెడితే వాళ్ళు వినలేరు అంటూ భాగవతం వినడానికి అర్హత కావాలి ఆ అర్హతలు 4 అని చెప్తూ యజ దుర్జన సంసప్తం భజ సాధు సమాగమం కురు పుణ్య మహోరాత్రం స్మర నిత్యమనిత్యతాం అన్నారు. అంటే ఎప్పుడూ కూడా దుర్జన సంసర్గాన్ని విడిచిపెట్టాలి. దాని అన్నిటికీ మళ్లీ స్వామి చాలా అద్భుతమైన రీతిలో అంతరార్థాన్ని బోధించారు. ఎందుకంటే కేవలం పై అర్థాన్ని బోధించడానికి నేను రాలేదని చెప్తూ యుగధర్మ పద్ధతులు విగడితమయ్యుంటా అనే శ్లోకంలో అవి చెప్పడానికి నేను వచ్చాను. కాల సందిగ్ధ విగ్రహ సుక్తులయ్యుంట భాష్యార్థ గోప్యములు పలుకుటకు అని చెప్పారు. కాబట్టి కేవలం వాక్యం చెప్పి వదిలేయకుండా త్యజ దుర్జన సంసర్గం అంటే ఏమిటో, దుర్జనులు అంటే కేవలం అవాయిడ్ బ్యాడ్ కంపెనీ అన్నంత సులువు కాదు. నీలో ఉన్న దుష్ట గుణాలని దూరం చేసుకున్నప్పుడు అది త్యజ దుర్జన సంసర్గం. భజ సాధు సమాగమం, ఎప్పుడూ కూడా భాగవతుల సమక్షంలో భాగవులతో కూడి ఉండే విధంగా చూసుకుంటూ ఉంటూ, అంటే భాగవతులతో కూడి ఉండడం అంటే ఎక్కడెక్కడ భక్తులు ఉన్నారో వెతుక్కుని భుజం పట్టుకుని బళ్ళ మీద చేతులు వేసుకుని తిరగమని కాదు, ఎప్పుడూ కూడా భాగవతోత్తముల లీలల్ని గ్రాహ్యం చేసుకుని శ్రవణం, కేవలం శ్రవణం మాత్రమే కాదు, శ్రవణం చేస్తూ మననం నిధిధ్యాసనం దాన్ని అరిగించుకుని దాన్ని మన జీవన శైలిగా మార్చుకోవాలి. అలా త్యజ దుర్జన సంసర్గం భజ సాధు సమాగమం కురు పుణ్య మహోరాత్రం. పుణ్యం చేస్తూ ఉండాలట. పుణ్యం అంటే ఏమిటి అంటే మళ్ళీ స్వామి చెప్పారు ఏదో అష్టాదశ పురాణేషు వ్యాసైన వచన ద్వయం పరోపకార పుణ్యాయ పాపాయ పరపీడనం అన్నారు. కాబట్టి పరోపకారం అంటే సర్వీస్ చేయడం, పక్క వాళ్ళకి హెల్ప్ చేయడం, ఆపదలో ఉన్న వాళ్ళని ఆదుకోవడం, ఇది మీరు పరోపకారం అనుకుంటారు. పర ఉప కర అన్నారు స్వామి. పర అంటే దివ్యత్వం, ఉప అంటే సమీపంగా, కర అంటే అందుకు సాధన చెయ్యడం. ఆ దివ్యత్వాన్ని అందుకుందుకు మీరు ఏదైతే సాధన చేస్తున్నారో, ఏ ఎఫర్ట్ అయితే పెడుతున్నారో అది కురు పుణ్య మహోరాత్రం. అది అహోరాత్రాలు చెయ్యాలి. నిజానికి ఉత్సాహము అని మనం దీన్ని అనేస్తున్నాం, ఒక గంట ఉపన్యాసం చెప్పుకొని, కానీ అహము అంటే రాత్రి పగలు కూడా చేస్తూ ఉండాలి. అలా కురు పుణ్య మహోరాత్రం. స్మర నిత్యం అనిత్యతాం, ఇది నిత్యము ఇది అనిత్యము అని మనకు అందుకే సాధన చతుష్టయంలో కూడా చెప్తూ ఉంటారు. ఇహామూత్ర ఫలభోగ విరాగము నిత్యానిత్య వస్తు వివేకము, ఇది నిత్యము ఇది అనిత్యము అనే వస్తు వివేకం ఉండాలట. అదే స్మర నిత్యం అనిత్యత. ఎప్పుడైతే ఈ నాలుగు లక్షణాలు బీజ రూపంలో మనలో అంకురిస్తాయో అది మనం భాగవతం వినడానికి అర్హత సంపాదించుకున్న వాళ్ళం అవుతామని స్వామి చెప్పారు. మరి లక్షణాలు మనకి ఉన్నాయా అంటే అందులో ఎంత మాత్రం సందేహం లేదు. మళ్లీ ఇదే కృష్ణ పరమాత్మ అంతకు ముందు అంటే భాగవత పురాణ ప్రవచనానికి ముందు జరిగిన భగవద్గీతలోని భక్తుల గురించి చెప్తూ ఎలాంటి వాళ్లు తనకి ప్రియమైన వాళ్ళు చెప్తూ మచ్చిత్త మద్గత ప్రాణ బోధయంత పరస్పరం కథయంతశ్చ మాం నిత్యం తుష్యంతి చ రమంతి చ అన్నాడంటే నా భక్తులు ఎప్పుడూ కూడా నా మీదే మనస్సు నిలిపి తమ సమస్త ప్రాణాలు సమస్త కర్మలు నాకే అర్పించి తమ సర్వస్వము నేనే అని భావిస్తూ అంకితం చేస్తూ నాకు నా గురించి పరస్పరం చర్చల ద్వారా నా మహత్యాన్ని గురించి ఒకరికొకరు తెలుపుకుంటూ కథలుగా చెప్పుకుంటూ నిరంతరం సంతుష్టులవుతూ ఉంటారు, వాళ్ళు నాయందే రమిస్తూ ఉంటారు, అలాంటి వాళ్లే భక్తులు, నిజమైన భక్తులు అని కృష్ణ పరమాత్మ చెప్తాడు. కాబట్టి ఇన్ని రోజుల నుండి ఇంత అద్భుతంగా లాక్డౌన్ అయినప్పటికీ కూడా మనలో ఉన్న దివ్యత్వాన్ని అన్లాక్ చేసి అప్లిఫ్ట్ చేయడానికి ప్రయత్నిస్తున్న ఈ సత్యసాయి భగవల్లీలా విశేషాల గురించి మాట్లాడుతూ ఆ గుణ ప్రభావాన్ని మనలో ఇంకింప చేసుకుని ముందుకు సాగుతూ ఉన్నాం. కాబట్టి ఇక్కడ మనకి నిర్ధారణ అయిపోయింది కనుక భాగవత శ్రవణానికి మనందరం కూడా అర్హులనే అని తెలియజేయడానికి ఎంతో సంతోషిస్తున్నాను. ఇక అసలు భక్తి అంటే ఏమిటి, భక్తి గురించి భక్తి అంకురింపజేసేదే భాగవతము అని చెప్పుకున్నాం కదా. భక్తి భగం కలవాడు భగవంతుడైతే ఆ భగవంతుడికి సంబంధించినది భాగవతం. భగ అస్యాస్తి భగవాన్ భగవత ఇది భాగవతం అని వ్యుత్పత్తి. అంటే సమగ్రమైన ఐశ్వర్యము వీర్యము యశస్సు సంపద జ్ఞానం వైరాగ్యం అనే ఆరు ఎవరికి లక్షణాలు ఉంటాయి వీటికి భగం అని పేరు. ఎవరికి ఉంటాయో వాళ్ళు భగవంతుడు. ఆ భగవంతుడి మీద ప్రీతి పెంచుకోవడమే భాగవతము, అటువంటి వారే భాగవతులు అని చెప్పారు. కానీ నిజమైన భక్తి అంటే ఏమిటి అంటే ఒక చక్కని ఉదంతం చెప్పుకుందాం. ఒకసారి ఒక భక్తుడు కృష్ణ జన్మాష్టమి వేడుకలు అందులో పాలు పంచుకునేందుకు బృందావన్ నుండి పుట్టపర్తికి వస్తున్నట్టు, ఇది ఎప్పుడో సుమారు 70s జరిగిన విషయం. ఆ భక్తుడు వస్తూ ఉంటే అప్పటికే ఏదో మొత్తానికి మార్గం మళ్లించడం వల్ల చాలా ఆలస్యం జరిగిపోయి తాను పుట్టపర్తి చేరుకునేసరికి వేడుకలన్నీ ముగిసిపోయి స్వామి వారు తమ నివాసానికి వెళ్లిపోయారు. అయితే ఇతడు బృందావన్ లో ఒక అధ్యాపకుడు, ముఖ్యాధ్యాపకుడు కాబట్టి స్వామితో తరచూ మాట్లాడుతూ ఉండేవాడు. ఆ ధైర్యంతో అక్కడే ఉన్న ఒక విద్యార్థిని పిలిచి తాను వచ్చినట్టుగా స్వామి వారికి తెలియజేయమని ప్రార్థించాడు. ఆ విద్యార్థి వెళ్లి, స్వామి మిమ్మల్ని మేడ మీదకి రమ్మన్నారు. అప్పుడు స్వామివారు ప్రశాంతి నిలయ ఆ కుల్వంతాలకు ఆనుకుని ఉన్న ఆ భవనంలో మీద అంతస్తులో ఉంటూ ఉండేవారు. మెట్ల ద్వారా మీదకు వెళ్లి, స్వామి మిమ్మల్ని రమ్మన్నారు అనగానే ఇతడు మీదకు వెళ్లాడు. వెళ్లేసరికల్లా స్వామి దగ్గర ఒక కాషాయ వస్త్రధారి స్వామి పాదసేవ చేస్తూ కనిపించాడు. అతను ఇతన్ని చూడగానే, మీరు వస్తున్నట్టుగా స్వామి ఇప్పుడే చెప్తున్నారు, ఇలా మీకు మార్గ మధ్యంలో అంతరాయం కలిగిందని, చుట్టూ తిరిగి చదిరి మీదుగా మీరు ప్రయాణం చేసి వచ్చారని, ఇక్కడికి వచ్చాక మీరు చాలా బాధపడ్డారు, వేడుకలు ముగిసిపోయాయనే బాధలో ఉన్నారని, అంతేకాదు మీతో పాటుగా మీరు ఒక చక్కని పూమాల, ఒక పళ్ళబుట్ట కూడా తీసుకొచ్చారని కూడా స్వామి చెప్పారు అంటే ఇతను చాలా ఆశ్చర్యపోయాడు, చాలా ఆనందించాడు కూడా. ఆహా, స్వామి నా గురించి ఆలోచిస్తున్నారు, స్వామి తలపుల్లో నేను ఉన్నాను అని చాలా సంతోషించాడు. అయితే ఇదంతా జరిగాక స్వామి, మీకు మాల వేయొచ్చా అన్నాడు ప్రార్థనా పూర్వకంగా. అలాగే బంగారు తప్పకుండా వేయని స్వామి ఇలా మెడ సారించారు ముందుకి. అతడు మాల వేశాడు. ఇప్పటికే అన్ని స్వామి తన గురించి తలుచుకోవడం, మీదకి కబురు పెట్టగానే మీదకి రమ్మనడం, పూమాల వేస్తాననగానే వెయ్యమన్న, ఈ జరుగుతున్న ఈ సంఘటనలన్నిటితో అతడు ఒక రకమైన ఊహతో తేలిపోతున్నాడంటే, ఒక మధురానుభూతిలో తేలిపోతున్నాడు. మంచి విషయమే కదా, ఒక భక్తుడికి అన్ని సర్వము స్వామి అనుకుని భక్తుడికి అంతకన్నా కావాల్సిందే ఉంది. అతడు కూడా అలాగే అనుకున్నాడు. అయితే ఇంతలో సామాన్యంగా ఎవరైనా పళ్ళు తీసుకుని వెళ్తే స్వామి అవి వంటగదికి, స్వామి వంటగదికి వెళ్ళడం తర్వాత అందరికీ పంచడం ఇలా జరుగుతుంది. కానీ అతడు మాత్రం, స్వామి పళ్ళను మీ పాదాల దగ్గర సమర్పించవచ్చా అని ప్రార్థించాడు. అలాగే తప్పకుండా అన్నారు స్వామి. ఇంకా ఇతని ఆనందానికి అవధులు లేవు. అవధులు లేని ఆనందంతో ఎక్కడో అంతరిక్షంలో విహరిస్తున్నాడు తీసుకున్న విమానంలో. సరే, పళ్ళని స్వామి పాదాల దగ్గర పెడుతూ వెంటనే ఒకసారి, స్వామి అత్తి ఉంటే ఇంకేమీ అవసరం లేదు కదా స్వామి అన్నాడు. అంటే ఇప్పుడు ఇంతవరకు తాను ఆ పుట్టపత్తి పరిగెత్తుకు రావడం, తనతో పాటు మాల తేవడం, స్వామి పాదసేవ చేయడం, స్వామి దగ్గర ఆ పదాలని అర్పించడం, ఇదంతా భక్తి కేటగిరీలో తనకు తానుగా వేసేసుకుంటాడు. మనందరం కూడా చేసే పనే కదా. అలాగా జరిగిన వెంటనే స్వామి ఒక్కసారిగా తల మీదకెత్తి ఒక కొరడా జలిపించినట్టుగా ఇలా చెప్పారు. అంటే పువ్వులు తేవడం, ఇలా ఫలాల్ని నాకు సమర్పించడం, ఇదంతా నువ్వు భక్తి అనుకుంటున్నావా? ఇది భక్తి కాదు సరికదా, ఇదంతా నా తల మీద పెద్ద బరువు లాంటిది, దీని వల్ల నీకు కూడా ఎలాంటి ఉపయోగం లేదు అని ఒక శిలాశాసనం లాంటి సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ ఒక చక్కటి సత్యాన్ని తెలియజేశారు, ప్రకటించారు. వెంటనే అతడు ఒక్కసారిగా ఎక్కడో ఆనందంలో తేలిపోతున్నవాడు ఒక్కసారిగా సముద్రం మీద అలా అల్లాడుతున్న బుడగ గాలికి టప్పమని పేలినట్టుగా ఆ ఆనందం అంతా నీరు కారిపోయింది. అదేంటి స్వామి అని అడగలేదు, కానీ ప్రశ్నార్థకంగా ముఖం పెట్టేసరికి స్వామి వెంటనే వెళ్లి, భక్తి అంటే ఏమిటో భగవద్గీతను తెరిచి చూడు అని చెప్పాడు. ఇతను వెంటనే వెళ్లి భగవద్గీత చూస్తే 12వ అధ్యాయంలో అంటే భక్తి యోగంలో మొత్తం అంతా కూడా భక్తుని లక్షణాలు, భక్తి అంటే నిర్వచనం, ఎటువంటి భక్తికి, భక్తి ఎన్ని రకాలు, ఎలాంటి భక్తికి భగవంతుడు సంతుష్టి అవుతాడు అనేదంతా ఉంటుంది కదా భక్తి యోగం. అందులో ముఖ్యమైన శ్లోకాలు 13, 14. అందులో అద్వేష్ట సర్వభూతానాం మైత్ర కరుణ ఏవచ నిర్మమో నిరహంకార సమ దుఃఖ సుఖక్షమి సంతుష్ట సతతం యోగి అని చెప్తూ, ఎవరైతే ఇతర ఏ జీవుల యందు కూడా ద్వేషం లేకుండా మైత్రీభావంతో కరుణతో వ్యవహరిస్తూ ఉంటారో, నిర్మమో నిరహంకార అహంకార మమకారాలు రెండింటికి దూరంగా ఉంటారో, సమ దుఃఖ సుఖక్షమి సుఖమైనా దుఃఖమైనా బాధైనా సంతోషమైన వేడైనా చల్లనైనా ద్వంద్వాలకు అతీతంగా స్థిత ప్రజ్ఞతో ఉంటారో, అలాంటి వాళ్ళు నాకు చాలా ఇష్టులైన వారు. అనపేక్ష సుచిర్దక్ష ఉదాసీనో గత వ్యధ సర్వారంభ పరిత్యాగి యోమద్భక్త సమే ప్రియ, అలాంటి భక్తులు నాకు చాలా ప్రియమైన వారు అని అతనికి అందులో బోధపడింది. అసలు భక్తి అంటే ఏమిటి అని స్వామి అంత చక్కగా తేటతెల్లబరిచారు. కేవలం బాహ్యాడంబరాలు కాదు, ఆంతరంగికమైన మార్పు రావాలి. భక్తి అంటే పరమ ప్రేమ, పరమ ప్రేమ, పరమాత్మ ప్రేమను ధరణిలో జనులకు ప్రవహింపజేయుటే పరమ భక్తి అన్నారు స్వామి. మనలో భక్తి ఉన్నది అంటే దానికి తార్కాణం ఏమిటి అంటే, మనం భారతీయ పౌరులము అంటే మనకు తార్కాణం ఒక ఆధార్ కార్డ్ చూపించినట్లుగానే, మనలో భక్తి ఉన్నది, భగవంతుని పట్ల ప్రేమ ఉన్నది అనడానికి తార్కాణం లేదా ఒక అప్రకటితమైన భావం ప్రకటింపబడే విధానం ఏమిటంటే, అందరి మీద సమానమైన ప్రేమని కురిపించడం. అద్వేష్ట సర్వభూతానం, ఎవరిని కూడా అక్కడ చూడండి, అద్వేష్ట సర్వభూతానం అంటే అన్ని భూతాలని, కేవలం ఇతరు మనుష్యుల్ని మాత్రమే కాదు అన్ని భూతాలని కూడా సమానంగా ప్రేమించగలగడం. మైత్రహ, ఒక స్నేహ భావాన్ని ఏర్పరచుకోవడం. స్నేహం అంటే ఏమిటి అంటే, కృష్ణుడే ఉద్ధవ గీతలో చెప్పాడు, ఎవరైతే పిలవకుండానే తనకు తానుగా పరుగెత్తుకుని వెళ్లి ఆదుకుంటాడో వాడు నిజమైన స్నేహితుడు అని కృష్ణుడు చెప్పాడు. అలాంటి మైత్రహ, అలాంటి మైత్రీభావం, కరుణ, కారుణ్యం ప్రవహించాలి. ఒక సన్నివేశం చూస్తే ఇక్కడ కరుణ అంటే ఏదో జాలి చూపించి అక్కడి నుంచి వెళ్లిపోవడం కాదు, రెండు కన్నీటి బొట్లు కార్చేసి. దక్షత ఉండాలి. దాక్షిణ్యము అంటే అదే, అంటే ఒక సన్నివేశం చూసినప్పుడు హృదయం ద్రవించినట్లయితే, హృదయం చెమ్మగిలినట్లయితే, కళ్ళల్లో ఆర్ద్రత నిండిపోతే దానికి మనం ప్రకటించవలసిన ప్రతిస్పందన ఏమిటి అంటే, సహ అనుభూతి చెందడం, అంటే ఎంపతీ ఫీల్ అవ్వాలి. ఆ కారుణ్యాన్ని కురిపించడం అంటే వారి స్థానంలోకి మనం వెళ్లి ఆ పెయిన్ ని ఫీల్ అవ్వాలి. అది కరుణ. ఏవచ నిర్మమో నిరహంకారః సమదుఃఖ సుఖక్షమి, అలాంటి వాడు నా భక్తుడు అనిపించుకుంటాడు అని కృష్ణుడు చెప్తాడు. భగవద్గీత అనే అంశం వచ్చింది కాబట్టి మరొక అద్భుతమైన సన్నివేశం జ్ఞాపకం వస్తోంది. ఇది చాలా ముఖ్యమైన సన్నివేశం. స్వామి ఒకసారి, అంటే ఇది ఎందుకు చెప్తున్నానంటే, మనలో చాలా మందికి ఇప్పుడు నేను చెప్పబోతున్న సందేహం అంటే ఈ అధ్యాపకుడికి కలిగిన సందేహం లాంటిది కలుగుతూనే ఉంటుంది. అయితే మనం నాస్తికులం కాదు కదా, ఆస్తికులం కదా అన్న ఒక ముసుగు మనకి మనం వేసుకుని ఈ ప్రశ్నల్ని సంధించకుండా మనలోనే నిర్లిప్తం, నిక్షిప్తం చేసుకుంటాం. కానీ ప్రశ్న అనేది సంధించాలి. ప్రశ్న చాలా ఉత్తమమైనది. మన సనాతన ధర్మం ప్రశ్నించమని ప్రోత్సహిస్తుంది, ఎందుకంటే ప్రతి ప్రశ్నకి సమాధానంగా ఒక్కొక్క వాంగ్మయం వెడలింది. భీష్ముడు దగ్గరికి వెళ్లి ప్రశ్నించడం వల్ల విష్ణు సహస్రనామం వచ్చింది. రాముడు ప్రశ్నించడం వల్ల ఆదిత్య హృదయం వచ్చింది. అర్జునుడు విషాద యోగంలో ప్రశ్నించడం వల్ల భగవద్గీత వచ్చింది. పరీక్షిత్తు ఆర్తితో ప్రాప్తి కోసం పాకులాడడం వల్ల ఒక భాగవతం వచ్చింది. జనమేజయుడు వైశంపాయనుడు ప్రశ్నించడం వల్ల మహాభారతం వచ్చింది. కాబట్టి ఉపనిషత్ అంటే సంవాద భరితంగా ఉంటుంది. ఆ సంవాద స్ఫూర్తిదాయకంగా ఏదైతే ఉంటుందో అది ఉపనిషత్. ఆ ఉపనిషత్తు సారాంశమే ఇది. కాబట్టి ఈ సందర్భంలో ఒకసారి సన్నివేశం చెప్పుకుందాం. ఎందుకంటే ఈ అధ్యాపకుడు ప్రశ్నించిన, ఉదయించిన ప్రశ్న మనందరికీ కలుగుతుంది. అదేమిటి అంటే, ఒకనొక సాయం సంధ్య వేళ స్వామివారు భగవద్గీత మీద అనేక అంశాలలో దివ్యోపన్యాసాలను అనుగ్రహిస్తూ ఉండేవారు. బహుశా ఇది 1980 ఆ ప్రాంతంలో అనుకుంటారు. అలాంటి సందర్భంలో ముఖ్యంగా భక్తి యోగం మీద స్వామి తమ దివ్య ప్రవచనాలు, అనుగ్రహ భాషణాలను అనుగ్రహిస్తున్నారు. ఆ సమయంలో ఈ అధ్యాపకుడికి ఒక సందేహం వచ్చింది. కృష్ణుడు భగవద్గీతలో ఏం వాగ్దానం చేశాడు, మనందరికి ఏం ఒక భరోసా ఇచ్చాడు అంటే, యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానం ధర్మస్య తదాత్మానం సృజామ్యహం అన్నాడు కదా. అంటే ఎప్పుడైతే ధర్మానికి గ్లాని కలుగుతూ ఉంటుందో అప్పటికప్పుడు అది ఏ సమయంలో ఏ సందర్భమైనా కూడా నన్ను నేను సృజించుకుంటూ ఉంటానని ఒక వాగ్దానం ఇచ్చాడు. కానీ మనం పరిశీలించి చూసినట్లయితే భగవద్ అవతారం వచ్చి వెళ్లిన ప్రతిసారి కూడా ధర్మం మరింతగా మరింతగా క్షీణించిపోతూ ఉందే గాని ఎక్కడా ఉద్ధరింపబడడం లేదు కదా. త్రేతాయుగంలో రాముడు వచ్చాడు, ఆ తర్వాత ధర్మం దిగజారిపోయింది, ధర్మం రెండు పాదాల మీదే నడుస్తోందన్నారు. అప్పుడు ద్వాపరంలో కృష్ణుడు వచ్చాడు, ఆ కృష్ణుడు వచ్చి వెళ్లేక కూడా మరింతగా దిగజారి కలియుగంలో కలి ప్రవేశించింది. కృష్ణ నిర్యాణం ఏ రోజైతే జరిగిందో ఆనాడే కలి ప్రవేశం కూడా జరిగింది. ఆ కలి ప్రవేశం తర్వాతే పరీక్షిణ్ మహారాజు గోగు సంవాదం ఇదంతా వస్తుంది, తర్వాత చెప్పుకుందాం. అయితే అలా ధర్మం మరింతగా మరింతగా క్షీణిస్తూ వస్తోంది కదా, అంటే ఈ అవతారాలన్నీ ఫెయిల్ అయినట్ట అని. ఇవన్నీ కూడా ఎందుకు వచ్చి వెళ్తున్నా, ఈ అవతారాలు భగవంతు ఊసుకోవడం లేదా, అక్కడ ఒకసారి వచ్చి భూలోకంలో ఏం జరుగుతుందో చూసుకోవడానికి వస్తున్నాడా అన్నట్టుగా ఒక సందేహం కలిగింది. తన సందేహాన్ని తన సహ అధ్యాపకులతో చర్చించాడు. కానీ ఎవ్వరూ కూడా ఇతనికి సంతృప్తిపరిచే సమాధానం చెప్పలేకపోయారు. సరే అక్కడికి ఆ సన్నివేశం ముగిసిపోయాక మళ్ళీ యథాప్రకారం సాయం సంధ్య వేళ స్వామివారు తమ దివ్యోపన్యాసాన్ని ముందు రోజు ఎక్కడైతే విడిచిపెట్టారో సరిగ్గా అక్కడి నుండే ఆరంభం చేసి ఆ ముందు రోజు చెప్పిన ముఖ్య విశేషాలన్నింటినీ ఒకసారి క్రోడీకరించి అక్కడున్న వారి శ్రోతలందరికీ అందించాక చెప్తూ చెప్తూ వెళ్తున్నారు. వెళ్తూ వెళ్తూ ఉపన్యాసం మధ్యలో హఠాత్తుగా స్వామి ఎక్కడ తను చెప్తున్న విషయంతో సంబంధం లేకుండా ఒక విషయాన్ని తీసుకున్నారు. అదేమిటి అంటే, కొంతమందికి సందేహం కలుగుతూ ఉంటుంది, అవతారం వచ్చి వెళ్లిన ప్రతిసారి కూడా ధర్మానికి మరింతగా గ్లాని జరుగుతోంది, ధర్మహాని జరుగుతూనే ఉంది, అంటే మరి అవతారాలు ఎందుకు వచ్చినట్టు, వారు వచ్చిన పని నెరవేర్చినట్ట అని సందేహం కలుగుతుంది. ఇక్కడ గమనించవలసిన విషయం ఏమిటంటే, ధర్మము అంటే యథాయథా హి ధర్మస్య గ్లానిర్భవతి భారతి. ధర్మానికి గ్లాని కలగడము అంటే మీరనుకుంటున్నట్టుగా కాదు, ధర్మం రెండు విధాలు, ఒకటి దేహ ధర్మము, రెండు ఆత్మధర్మము. దేహధర్మము అనేది అది దైహికమైనది, దేహము అంటేనే దహింపబడేది, కలియుగంలో కేవలం 100 సంవత్సరాలు మాత్రమే, అందుకే మనల్ని త్వర పెడుతూ ఉంటారు శతమానం భవతి. ఆ 100 సంవత్సరాల్లో 50 సంవత్సరాలు శరీరము అంటారు, ఎందుకంటే ఎదుగుతూ ఉంటుంది కాబట్టి, దానికి అన్ని రకాలుగా ఎదుగుతుంది. ఎదుగుడు అంటే కేవలం శరీర వైశాల్యము పొడుగో పరిమాణరీత్యా కాదు, ప్రమాణరీత్యా కూడా పెరుగుతూ ఉంటుంది. ఆ తర్వాత 50 దాటాక ఇక దేహము అనాలి, ఎందుకంటే దహింపబడడానికి సిద్ధంగా ఉంటుంది. ఎప్పుడో తెలియ ముందు కూడా ఎప్పుడైనా కావచ్చును, కానీ 50 దాటాక ఇంకా గెట్ రెడీ, అన్ని సర్దుకొని రెడీగా ఉండాలి. అలాంటి ఆ దేహధర్మము అనేది ప్రతి యుగంలోని కాలానుగుణంగా కాలమాన దేశకాలమాన పరిస్థితులకు అనుగుణంగా మారుతూ ఉంటుంది. నేను చెప్పేది, భగవంతుడు చెప్పేది, భగవద్గీతలో కృష్ణుడు చెప్పేది దేహధర్మం గురించి కాదు, ఆత్మధర్మం గురించి. ఆత్మధర్మము అంటే ప్రేమధర్మమే అని చెప్పారు స్వామి. ఏమిటా ప్రేమధర్మము అంటే, జీవాత్మకు పరమాత్మకు ఉన్న అనుబంధం ఏదైతే ఉందో, ఆ సంబంధం ఏదైతే ఉందో, ప్రేమ బంధం, అది ఎప్పుడైతే క్షీణ దశకు చేరుకుంటోంది అని భగవంతుడు గ్రహిస్తాడో, ఎప్పుడైతే దానికి గ్లాని కలుగుతోంది, ఇందాక చెప్పుకున్నాం కదా స్వస్వరూపానుసంధానం అంటే అది అనుసంధానం, ఆ రెండిటికి ఉన్న లింక్ ఎప్పుడైతే సన్నగిల్లిపోతోంది అంటే ఏమంటారు, తెగిపోవడానికి సిద్ధంగా ఉంది, చరమదశకి వచ్చేస్తోంది అని గ్రహిస్తాడో, అప్పుడు అప్పుడు తనని తాను సృజించుకుంటూ సృజించుకుని దాన్ని పెంపొందిస్తూ ఉంటాడు, దాన్ని ఉద్ధరిస్తూ ఉంటాడు. ఆ జీవాత్మ పరమాత్మకి ఉన్న అనుసంధానం ఏదైతే ఉందో, ప్రేమ ధర్మం ఏదైతే ఉందో, ప్రేమానుబంధం ఏదైతే ఉందో, అది నేను ఈ శ్లోకంలో చెప్పిన ధర్మము. దాన్ని ఉద్ధరించడం కోసమే భగవంతుడు మళ్లీ మళ్లీ అవతరిస్తూ ఉంటాడు. రాముడు వచ్చాడు, రాముడు రాబట్టి అటు కోతులు, ఇటు అయోధ్యావాసులు, ఆ తరువాత కలియుగంలో రామదాసు, త్యాగరాజు, వీళ్ళంతా కూడా ఒక భక్తి మార్గంలో నడిచి ఆ ధర్మం ఉద్ధరింపబడింది. అదే విధంగా పరిపూర్ణావతారుడైన కృష్ణుడు వచ్చాడు ద్వాపరంలో, అతడు వచ్చాక అటు గోపికలు, ఇటు ఉద్ధవుడు, అక్రూరుడు లాంటి లాంటి మహానుభావులు, అదేవిధంగా కలియుగంలో సక్కుబాయి, మీరాబాయి, వీళ్ళందరూ ఈ తుకారాం, ఇలాంటి వాళ్ళందరూ కూడా ఆ భక్తి రసామృత పానంలో చిత్తులై వాళ్ళని వాళ్ళని అర్పించుకుని ఆ భక్తి మార్గగాములు అయ్యారు కదా. అంటే భగవంతుడు ఎక్కడ ఫెయిల్ అయినట్టు, ఎక్కడ భగవద్ అవతారం అనేది తాను అనుకున్న ఉద్ధరణ కార్యక్రమాన్ని చేపట్టనట్టు అని చెప్పి తిరిగి తన ఎప్పుడు చెప్తున్న విషయంలోకి వచ్చి స్వామి కొనసాగించారు. అంటే ఇక్కడ మనం గ్రహించవలసింది ఏమిటి అంటే, భగవద్ అవతారం ఎందుకు వస్తుంది అంటే, మనం అనుకుంటున్న ధర్మం అలాంటి ధర్మాన్ని ప్రబోధించడానికి అటు రామావతారం ఉంది, ఇటు మహాభారతం ఉంది, అసలు వ్యాసుడు భాగవత రచనకి పూనుకున్న సన్నివేశమే చాలా విశేషమైనది. అందులో చెప్పింది ఇదే, వేదవ్యాసుడు 4 వేదాలని విభజన చేసి ఋగ్వేదాన్ని పైలుడికి, యజుర్వేదాన్ని వైశంపాయనుడికి, సామవేదాన్ని జైమినికి, అథర్వణ వేదాన్ని సుమంతుడికి బోధించేశాక ఈ మహాభారత రచన పంచమ వేదంగా మహాభారత రచన కూడా చేసి రోమహర్షునికి బోధించేశాక ఎక్కడో తెలియని ఏదో ఒక విలుకి అష్టాదశ పురాణాలు రచన అయిపోయింది, అన్ని అయిపోయి చాలా వ్యాకుల పడి మనసు కలత చెంది సరస్వతీ నదీ తీరంలో బదరికాశ్రమంలో చెమ్యాప్రాసం అని ఒక ఆశ్రమ సమీపంలో కూర్చుని ఉన్నట్ట. కూర్చుని ఉన్నప్పుడు ఈ నారదుడు అక్కడికి వచ్చాడు. నారదుడు అక్కడికి వచ్చి, ఏమి ఇలా కూర్చుని ఉన్నావు అంటే వ్యాసుడు ఏమిటో ఇవన్నీ చేశాను నేను, వేద విభజన చేశాను. వ్యాసుడు అంటే ఎవరు? వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాసరూపాయ విష్ణువే, విష్ణువే వ్యాసుడు. మనకి భాగవతంలో ఉన్న 21 ప్రధాన ఏకవింశతి అవతారాల్లో వ్యాసావతారం కూడా ఒకటి. సాక్షాత్ నారాయణాంశతో జన్మించాడు వ్యాసుడు. ఆ వ్యాసుణ్ణి నారదుడు అంటాడు, ధాతవు భారత శృతి విధాతవు వేద పదార్థ జాతవు జ్ఞాతవు కామక్రోధ లోభమోహ మదమాత్సర్యాలనే ఈ అరిషడ్ వర్గాలని కూడా జయించిన వాడవు బ్రహ్మతత్వ నిర్ణయతవు. బ్రహ్మతత్వాన్ని నిర్ణయించిన వాడు. ఎలా నిర్ణయించాడు? ఉపనిషత్తులు బ్రహ్మసూత్రాలు అప్పటికప్పుడు రచించేశాడు కాబట్టి. బ్రహ్మతత్వ విధేయతవు యోగి నేతవు, నువ్వు సాక్షాత్తు యోగి పుంగవుడు అయ్యా, సామాన్యుడివి కాదు. వినీతుడవు నీవు, చెలించి చెల్లరే కాతరకై వడిని వగవ కారణాన్నేమి పరాశరాత్మజ అన్నాడు. అంటే అక్కడ తండ్రిని గుర్తు చేశాడు, నువ్వు మామూలు సామాన్యమైన వాడివి కాదు, పరాశరుడి యొక్క పుత్రుడివి. ఆ పరాశరాత్మజుడమైన నువ్వు మామూలు వాడి కాదు, బ్రహ్మ తర్వాత బ్రహ్మవి. బ్రహ్మ ఈ సకల చరాచర సృష్టిని చేస్తే నువ్వు సనాతనంగా అనూచానంగా వస్తున్న వాంగ్మయ సృష్టిని చేసేవు. వేదాలను అందించేవు, ఉపనిషత్తుల్ని, బ్రహ్మసూత్రాన్ని, అష్టాదశ పురాణాల్ని, వేదసారాన్ని, ధర్మ సూక్ష్మాల్ని అన్నిటినీ ఉటంకిస్తూ మహాభారతాన్ని అందించిన భారత శృతి విధాతవు ఇలా ఉన్నావేమిటి అంటే, ఇవన్నీ చేసినా కూడా ఎందుకో నాకు మనస్సు నిలకడగా లేదయ్యా, వ్యాకుల పడుతోంది, కృంగువాతనం వస్తోంది, ఇదిగో ఒక డిప్రెషన్ కి వెళ్ళిపోతున్నాను, ఏం చెయ్యాలో తోచడం లేదు అంటే, అప్పుడు నారదుడు చెప్తాడు. ఇదంతా కూడా స్వామి మనకి కథారంభంలో చెప్పారు, ఆ ఉపన్యాసాల్లో చెప్పారు. అసలు వ్యాస ఈ భాగవత రచన ఎందుకు చెయ్యబడింది అని చెప్తూ, అవన్నీ చెయ్యడం వల్ల ఆ భారతంలో ఉన్న వారి కౌరవ పాండవుల మధ్య ఉన్న ఆ వైరి, వాళ్ల మధ్య ఉన్న శత్రుత్వం, ఆ ఎత్తుకు పైఎత్తులు వేయడం, ఇవన్నీ కూడా నీలో చేరిపోయి నీ మనసు కలుషితం అయిపోయింది. నువ్వు అక్కడ భగవల్లీలలు ప్రస్తావించేవు, కానీ కేవలం భగవల్లీలా గుణ ప్రభావ విశేషాలతో కూడి భగవంతునికి ప్రీతి కలిగేలా నువ్వు ఎప్పుడైనా రచన చేసేవా? ఆ లీలల్ని విశేషాలని పొందుపరిచేవా? లేదు కదా, చెయ్యలేదు. ఇప్పుడు చెయ్యి. ఇప్పుడు భాగవతం పేరుతో శ్రీకృష్ణుని లీలలని చక్కగా వివరణాత్మకంగా అనుభవిస్తూ రచన చెయ్యి. అలా రచన చేసినప్పుడు నీలో ఉన్న, అంటే ఇక్కడ మనకు ఒక సందేహం కలుగుతుంది, భగవంతుణ్ణి పొగిడితే భగవంతుడు ప్రీతి కలుగుతాడంటే భగవంతుడు కూడా మనలాంటి సామాన్యుడేనా అని ఒక అనుమానం అందరికి బయలుదేరుతుంది. కానీ ఇక్కడ లోతైన అర్థం ఏమిటి అంటే, భగవంతుడు ఎక్కడ ఉన్నాడు? నీలతో ఎద మధ్యస్థ విద్యుల్లేకేవ భాస్వర లోపల ఒక నీలి మెరుపులాగా, ఒక చిన్న అంకురంలాగా దీపంగా వెలుగుతున్నాడు. ఆ భగవత్ తత్వం లోపల ఉన్నది. ఆ భగవత్ తత్వానికి ఏది ప్రీతి కలుగుతుంది అంటే, మనకి మామూలుగా లోకంలో ఒక లైక్ అట్రాక్ట్స్ లైక్ అని, ఏదైతే ఏ వైబ్రేషన్ తో అయితే ఉంటామో దాన్ని మనం ఆకర్షిస్తాం. ఇది లోకంలో సహజంగా అందరికీ జరుగుతున్నది, అందరికీ తెలిసిన విషయమే. అదే విధంగా ఆ లోపల ఉన్న దివ్యత్వానికి ఏది ప్రీతి కలుగుతుందో నువ్వు దాన్ని అందించలేకపోతున్నావు, అందుకే నీకు వ్యాకులత. నువ్వు వాటన్నిటినీ తెస్తున్నావు, ఏ ఫ్రీక్వెన్సీ కూడా దానికి మ్యాచ్ అవ్వడం లేదు. ఇప్పటి కాలంలో ఇప్పుడు ఆధునిక భాషలో శాస్త్రపరంగా సైన్స్ పరంగా చెప్పుకోవాలంటే, నీ ఫ్రీక్వెన్సీ వేరుగా ఉంది, ఆ లోపల అడుగుతున్న ఫ్రీక్వెన్సీ వేరేగా ఉంది, ఆ రెండు మ్యాచ్ అవ్వకపోవడం వల్ల నీలో ఒక డిస్టర్బెన్స్ అనేది క్రియేట్ అవుతుంది. ఎప్పుడైనా చూడండి, మనం సాధారణంగా మహాపురుషుల సంశ్రయంలో ఉన్నప్పుడు, వారి సన్నిధిలో ఉన్నప్పుడు మనకు ఒక రకమైన ప్రశాంతత, ఒక ప్రశాంత గాంభీర్యత చోటు చేసుకుంటుంది. ఎందుకు అంటే, నిజంగా మనకు కావలసింది అది, మనకి ఏదైతే కావాలో అది ఇన్నాళ్ళకి చిక్కింది కాబట్టి మనం దాన్ని అనుభవంలోకి తెచ్చుకుంటాం. అదేవిధంగా నీలో ఉన్న ఆ మానసిక వేదన పోవాలి అంటే, నీకు లోపల నివసిస్తున్న ఆ హృదయ కుహరంలో ఉన్న భగవంతుడికి, ఆ తత్వానికి ఏదైతే కావాలో దాన్ని నువ్వు అందించాలి. దాన్ని అందించాలి అంటే నిత్యము కూడా ఆ లీలాగుణ విశేషాలని, ఆ భగవంతుడి భక్త సంరక్షణని, సాధు పోషణని, దుర్జనుల్ని నిర్ధరించడానికి, అవన్నీ కూడా ఎప్పుడైతే చెప్తూ పెడతావో ఒక మిర్రర్ అయాన్స్ పనిచేసినట్టుగా, రిఫ్లెక్షన్ లాగా అవన్నీ నీకు అందుతాయి కాబట్టి, స్వస్వరూపానుసంధానం అనేది జరుగుతుంది కాబట్టి భక్తి అంకురిస్తుంది. భక్తి అంకురించినప్పుడు జ్ఞానం దానంతట అదే వస్తుంది. భక్తి అంకురిస్తే జ్ఞానం ఎలా వస్తుంది అంటే, స్వామి చెప్పింది భక్తి అంటే ఏమిటో ఇందాక చెప్పుకున్నాం కదా. పరమాత్మ ప్రేమను ధరణిలో జనులకు ప్రవహింపజేయుటే పరమభక్తి. భక్తి ఎప్పుడైతే ఉదయిస్తుందో అంతవరకు ఒక విగ్రహ రూపంలోనో, ఒక లేదా ఒక గుణ లీలా విశేష రూపంలోనో చూసిన భగవత్ తత్వాన్ని సృష్టి కర్తని సృష్టి అంతటా కూడా చూడడం ఆరంభమవుతుంది. సృష్టి అంతటా కూడా భగవత్ స్వరూపాన్ని దర్శించగలిగితే అది పరమ భక్తి, అది పరమ ప్రేమ. భగవంతుడి మీద మనం చూపించవలసిన పరమ ప్రేమ అదే జ్ఞానం. జ్ఞానాత్ ఏవతు కైవల్యం. జ్ఞానం అంటే ఏమిటి? అద్వైత దర్శనం జ్ఞానం. ఎప్పుడైతే సర్వత్రా మరొకటి లేదు, భగవంతుడే కనిపిస్తున్నాడు అన్న అద్వైతాన్ని అనుభవంలోకి తెచ్చుకుంటే అదే జ్ఞానము. అద్వైత దర్శనం జ్ఞానం. దర్శనం చెయ్యాలి అంతేగాని నాకు కళ్ళకి ఈ మామూలుగా ఈ స్థూలమైన నేత్రాలకి కనిపించడం కాదు, సూక్ష్మంగా ఆంతరంగంగా ఆంతరంగికంగా ఉన్న ఆ కంటికి ఎప్పుడైతే దర్శనం చేయగలుగుతామో అది జ్ఞానం. ఆ జ్ఞానాత్ ఏవతు కైవల్యం. ఆ జ్ఞానం మాత్రమే కైవల్యాన్ని మనకు అనుగ్రహించగలుగుతుంది. అందుకే పోతన గారు చెప్తూ ఎందుకు రాశారు ఈ గ్రంథము అంటే ఆయన శ్రీ కైవల్య పదంబు అని చెప్పారు. ఆ కైవల్య పదాన్ని నేను పొందడానికి మాత్రమే భాగవత రచన చేస్తున్నాను, ఆ కైవల్యానుభూతిని పొందడానికే నేను ఈ భాగవతాన్ని రచిస్తున్నాను అన్ను అని చెప్తూ పలికెడిది భాగవతమట పలికించడివాడు రామభద్రుంటట నీ పలికిన భవహరమగునట పలుకగ వేరొంటుగాథ పలుకగ నేల అన్నాడు. అంటే ఇక్కడ ఈ పద్యంలోనే ఒక చిన్న చమత్కారం స్ఫురింపజేశారు స్వామి. ఆయన ఏం చెప్తున్నాడు, స్టేట్మెంట్లు ఇవ్వలేదు. పలికెడిది భాగవతం, నేను భాగవతం పలుకుతున్నాను, రామభద్రుడు పలికిస్తున్నాడు, నే పలికితే భవహరం అంటే ఇక పుట్టుకు లేకుండా మోక్షం సిద్ధిస్తుంది అనడం లేదు. ముందు మూడు పాదాల్లో అట 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 అని ఒక టకారాన్ని వేశాడు. అంటే ఏంటి, ఎప్పుడైనా మనం అట అని ఎప్పుడు చెప్తాం, మనం అక్కడ సాక్షిగా లేం, వీఆర్ నాట్ పార్ట్ ఆఫ్ దట్. నేను విడిగా ఉండి ఎవరి ద్వారానూ విన్నాను లేదా ఇది గ్రహించాను అన్నప్పుడు అలా చెప్తాం. అదే విధంగా నేనే రాసేస్తున్నాను, నేనే చేసేస్తున్నాను అన్న అహంకార పూరితమైన ప్రకటన చెయ్యకుండా ఏమో ఆయన చేస్తాడట, ఏమో రామభద్రుడు చేస్తాడట, అది దాని భాగవతం అంటారట. ఆ భాగవతం అందరికీ ముక్తి ప్రదాయకమట. పలుకగా వేరుండు కాదు పలుకగా నేల, అలాంటి భాగవతాన్ని పలుకుతాను, ఇంకేదో పలకడం ఎందుకు అన్నాడు చివరి పాదంలో. అలాంటి స్థితికి చేరుకున్నాడు కాబట్టి మనకి పోతన గారిని ఎంతో చక్కటి ఎంతో అభిజ్ఞులు ప్రాజ్ఞులు విజ్ఞులు అయిన వాళ్ళు అతన్ని పొగుడుతూ కమ్మని తేట తెలుగు నుడికారము లేరిచి కుబురిచి చాకచక్యముగ కైతలల్లు మనగాండ్రు కవీశ్వరులు లేరే మందిలో. ఎంతమంది లేరు ఇక్కడ, కానీ కమ్మున లేరు నీవలే ఒకండు భక్తి రసామృత ప్రవాహముల చేతమెత్తిన మహాకవి ఏడి తెలుగు గడ్డపై. ఎంతో మంది అద్భుతమైన పద్య రచన చేశారు. అతనికి ముందు నన్నయ్య తిక్కన ఎర్రా ప్రగడలు కూడా ఈ కవిత్రయం కూడా మహాభారత రచన చెప్పినప్పటికీ భక్తి రసామృతాన్ని ఆస్వాదిస్తూ అనుభవంలోకి తెచ్చుకుంటూ ఒక్కొక్క సన్నివేశాన్ని తాను అందులో లీనమైపోతూ లలితంగా లలిత స్కంధాలతో అందించిన ఆ పరమ భాగవతోత్తముడైన పోతన గారిని స్మరించుకుంటూ ఆ వాహిని అతను ఈ పద్యంలో చెప్పినట్టుగా రసామృత ప్రవాహం ఆ భాగవత వాహిని సాక్షాత్తు తాను అనుభవించి తాను జీవించిన ఆ లీలా గుణ విశేషాలని భాగవత వాహినిగా పొందుపరిచిన భగవత్ శ్రీ సత్యసాయిబాబా వారికి నమస్కరిస్తూ ఈనాటి ఈ ప్రసంగాన్ని భాగవత ప్రాముఖ్యతని శ్రవణం యొక్క విశేషాలని మనం తెలుసుకున్నాం. మనం ఈ ప్రసంగాన్ని ముగించుకుందాం. సాయీశ్వరాశ్రయో మత్యో సత్యధర్మ పరాయణ పాప వ్యాధి విశుద్ధాత్మా యాది సత్య సనాతనం సత్యధర్మ స్వరూపాయ కర్మభూమి విహారిణి శ్యామ సుందర రూపాయ ప్రేమనాథాయ మంగళం.
వచ్చాడయ్యా వచ్చాడు దేవదేవుడు మనతోడ తిరిగేడు కాలానుగుణంగా ప్రేమధర్మాన్ని నిలుపగా దిగి వచ్చాడు. వచ్చాడయ్యా ఆడయ్యా వచ్చాడు పరమాత్ముడు భూమిపై. சந்திரடை ஆனந்த பாலுடை சத்யஸ்வரூபுடை வச்சாடு பராமச்சந்திரடை ஆனந்த பாலுடை பிரேமஸ்வரூபுடை வச்சாடு ஜீவ கோட்டி குண்டே குடிலோனா தத்துவதர்சனம் மந்தின்சகா பிரேம திவ்வெனு வெலிகின்சகா வச்சாடையா
ராமுடை வச்சாடு த்ரேதலோனா ஆதர்சமந்தின்சக பிரதிமதிலோனா யுகமுலு மாறி கலியுகமே தென்சினா தேவுடை நிலிச்சாடு பிரதி கிராமானா సాగరమున ప్రజలోలలాడినారు కన్నయ్యగా వచ్చాడు గోపికల మనసులను దోచాడు గీతాసారము జనులకు అందించాడు జీవులనే గోవులను పాలించాడు ప్రతి నిమిషం పరమాత్మగా నిలిచాడు ఆత్మ బంధువై భక్తుల కాచాడు హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ పురుషుడై వచ్చాడు హృదయ భూములు సాగు చేసి దైవ ప్రీతి మొలకెత్తగా ఇంచి ఇంచిన సాయినామమే ప్రపంచమంతా మారుమ్రోగగా ఇంచి ఇంచిన సాయినామమే ప్రపంచమంతా మారుమ్రోగగా సత్యరూపుడై వచ్చాడు ప్రేమరూపుడై వచ్చాడు